ವೈದೇಹೀಸಹಿತಂ ಸುರತ್ರುಮತಲೆ ಹೈಮೇ ಮಹಾಮಂಟಪೇ ಮಧ್ಯೆ ಪುಷ್ಪಕಮಾಸನೇ ಮಣಿಮಯೇ ವೀರಾಸನೇ ಸುಸ್ಥಿತಂ ಅಗ್ರೇ ವಾಚಯತಿ ಪ್ರಭಂಜನಸುತೇ ತಪ್ತಂ ಮುನಿಭ್ಯಃ ಪರಂ ವ್ಯಾಖ್ಯಾಂತಂ ಭರತಾದಿಭಿಃ ಪರಿವೃತಂ ರಾಮಂ ಭಜೇ ಶ್ಯಾಮಲಂ. ಬುದ್ಧಿರ್ಬಲಂ ಯಶೋಧೈರ್ಯಂ ನಿರ್ಭಯತಮರೋಗತ ಅಜಾಟ್ಯಂ ವಾಕ್ಪಟುತ್ವಂ ಚ ಹನುಮತ್ಸ್ಮರಣಾತ್ ಭವೇತ್. ಸಮಸ್ತ ಸನ್ಮಂಗಳ ಅನಿಸುತ್ತ. ಕಾಲಂ ಸೃಷ್ಟಿ ಮೂಲಂ ಅನ್ನಾರು. ಕಾಲಾನ್ನಿ ಅನುಸರಿಸಿ ಶುಭಂ ಅಶುಭಂ ಪೊಂದುತ್ತೂ ಉಂಟಾಡು ಜೀವನು. ಕಾಲಪ್ರವಾಹಂಲೋನೇ ಎಂತೋ ಮಂದಿ ಸೃಷ್ಟಿ ಅವುತ್ತಾರೆ, ಪೆರುಗುತ್ತಾರೆ, పోతున్నారు. అందుకని పరమాత్ముడు అంటే కాలస్వరూపుడు అని. స్వయంగా శ్రీకృష్ణుడు భగవద్గీతలో కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధ అని చెప్పుకున్నాడు ఏకాదశోధ్యాయంలో. నేను కాలః అస్మి అంటే కాలుడని అన్నాడని. కాలానికి తనకి అభేదం. అందువల్ల నిరంతరం కాలం ప్రవహిస్తుంది గనక, క్షణాల్లో వెళ్ళిపోతుంది గనక, ఈ కాలాన్ని ఎలా సద్వినియోగం చెయ్యాలా అని సత్పురుషులు ఎదురు చూస్తారు. కాలాన్ని జాగ్రత్తగా వినియోగించుకుంటే వాడు కాలపురుషుడైన పరమాత్మునితో సమానుడవుతాడు. ఈ కాలం విలువ తెలిసినటువంటి వ్యక్తులు గనక కృష్ణారావు గారు జీవితం ఎక్కువ భాగం ఇటు నారాయణ సేవ, మానవ రూపంలో ఉండే నారాయణ సేవతో చరితార్థం చేసుకుంటున్నారు. పిల్లలు క్రమక్రమంగా వ్యాఖ్యానం చేసేటప్పుడు వాళ్ళల్లో మార్పు గమనించండి. మొదట్లో రెండో రోజుకి, మూడో రోజుకి, నాలుగో రోజుకి పేపర్కే చూసి మొత్తం చూడకుండా వెళ్ళి చెప్పగలుగుతున్నారు. అంటే నా బుద్ధి వాళ్ళకు కూడా వస్తుందన్నమాట. ధారణాశక్తి పెంచుకుంటున్నారు. ఏ రోజుకు ఆ రోజు మొదటి రోజు అమ్మాయి అద్భుతం అంటే, రెండో రోజు అమ్మాయి ఇంకొంచెం అంటే, మూడో రోజు అమ్మాయి ఓహో ఇంకా ముందంటే, నాలుగో ఆవిడ ఇంకా మించిపోతుంది. ఇలాగనమాట వాళ్ళ మీద పోటీ, వీళ్ళ మీద వాళ్ళ పోటీతో గొప్ప వాళ్ళు అవుతున్నారు. ఇది విద్య అంటే స్పర్ధయ వర్ధతే విద్య. ఎప్పుడు స్పర్ధ ఉంటే విద్య పెరుగుతుంది. ఇవాళ రోజు మంచి మాటలే, ఇంకొంచెం గుచ్చుకునేదే చేశారు వాళ్ళు. దుశ్శాసనుడితో పోల్చారు ఈ మతాల్ని మార్చేస్తున్న దుర్మార్గుల్ని. తమ మతంలోకి పావు కేజీ బియ్యానికి, పనికి మాలిన కంపు నూనె నెత్తి మీద రాయడానికి వినియోగించి డబ్బులు ఇచ్చి విదేశాల నుంచి వస్తున్న సహాయంతో కంపు చేస్తున్నారు. ద్రౌపదీదేవికి వస్త్రాపహరణం చేయడం ఎటువంటిదో, ఇవాళ మనందరినీ మతం నుంచి మరో మతంలోకి మార్చడం అటువంటిది అనడం అద్భుతమైన ఉపమానం. ఏ కవి గారికి ఇంతవరకు ఊహ పుట్టుండదు. సందేహం లేకుండా ఈ వెనక ఉన్న హస్తం మాత్రం కృష్ణుడిదే. లేకపోతే ఇంత ఊహ ఎక్కడ పుడుతుంది, మాటలేం కాదు నాకు తెలిసేది. కానీ నాకు ఇవాళ ఒక గర్వం, ఒక ఆనందం కలుగుతుంది. ఎందుకంటే ఇందులో నేను కూడా ఒక ప్రధాన పాత్ర పోషిస్తున్నాను మీ గ్రామంలో. కానీ అసలు కృష్ణుడు ఆయనే. కొంత ఐశ్వర్యం సమయం తనకేమో పక్కనేమో, అక్కడ హాస్పిటల్ ప్రాక్టీస్, ఇక్కడ ఎలక్ట్రానిక్స్ ప్రాక్టీస్ ఇన్నున్నప్పటికీ కూడా తాను, తన సతి, తన కొడుకు కూతురు ఎంతమందిని ఇందులో ఇన్వాల్వ్ చేస్తూ సిటీస్లో ఆస్తులు పెంచుకోవాలనుకుంటారు. కానీ ఎవరు ఇలా పల్లెటూరుకు వచ్చి స్థలం కొని దీంట్లో వేదిక పెట్టి ఇక్కడ ఉపన్యాసం చెప్పించాలనే బుద్ధి ఎంతమందికి ఉంటుందో ఒకసారి ఆలోచించాలి. నేను ఇవాళ క్షమరిచ్చిన కళ్ళతో, ఆనంద బాష్పాలను వాటి కరిగిన గుండెతో చెబుతున్నా. అందుకని అందుకే నాకు చాలా బాధ్యత వచ్చేసింది. ఇప్పుడు సంవత్సరానికి ఒకసారి వచ్చి తీరవలసిన బాధ్యత అంతకంతకంతకి పట్టేస్తున్నారు. ఇలాంటి కృష్ణుడు అలనాడు ద్రౌపదికి వస్త్రాలు ఇచ్చినట్టే ఈ అన్యమతాలలోకి అన్యాయంగా వెళ్లిపోతున్నటువంటి వాళ్ళని తిరిగి తీసుకురావడానికి గ్రామ గ్రామంలో ఒక్కొక్కళ్ళు తయారైతే, మీరందరూ మహాత్ములు, మీరు తలుచుకుంటే చెయ్యలేనిది లేదు, మీ శక్తి మీకు తెలియదు తప్ప. అందరూ చేయూతి ఇస్తే నాగోచోడుకుని 100 మందిని నేను తయారు చేయగలను. తయారు చేసి ఈ యావత్ భారతదేశంలో మళ్లీ ఏకఛత్రాధిపత్యంగా రామరాజ్యం వచ్చేలా ఏర్పాటు చేయగలుగుతాం, సందేహం లేదు. ఎంతో మంది మహాత్ములు ఈ భూమి మీద ఋషులు పుట్టారు. ఆ ఋషి పరంపర ఇలాగే కొనసాగుతుంది, ఎక్కడికి పోదు. ఇప్పుడు నాకు మళ్ళీ ఈ మధ్యకాలంలో కొంత దుఃఖం వచ్చింది, కానీ అమెరికా వెళ్ళాక దుఃఖం తగ్గింది. ఎందుకంటే అమెరికాలో సగం వంతులు మనవాళ్ళే ఆక్రమించేసి ఏ మూల చూడండి, వెంకటేశ్వర స్వామి ఆలయాలు, రామాలయాలు, శివాలయాలు మతిపోయింది నాకు. అసలు ఇటువంటి నిలువెత్తు వెంకటేశ్వర విగ్రహాలు ఇక్కడ చేయించి షిప్పుల్లో పెట్టుకుని అక్కడ ప్రతిష్ఠిస్తున్నారు. అక్కడే నేను భాగవత సప్తాహాలు చేశాను. 45 రోజుల పర్యటనలో బ్రహ్మానందం పొందాను అన్నాడు నేను. ఓహో అమ్మాయ, అమెరికాలో హైందవ సామ్రాజ్యం స్థాపింపబడుతోంది, ఉన్న దేశంలో కొంత కంపు అయిపోయినా ఈ దేశం ఎలా బాగుపడుతుందో అనుకున్నాను. ఇదిగో ఈ సంవత్సరం ఇక్కడ నుంచి కొత్తగా నైమిషారణ్యం మళ్ళీ తయారైంది. ఉత్తరప్రదేశ్ నుంచి నైమిషారణ్యం ఆంధ్రప్రదేశ్లో మీ వనరాజవరంలో తయారయ్యింది. అందుకే ఊళ్ళో ఒక్క మంచివాడు పుట్టాలన్నారు. కులములో నొక్క గుణవంతుడుండిన కులము వెలయువ అని గుణము చేయట. అంటే కులంలో ఒక్క గుణవంతుడు ఉంటే ఆ కులమే, ఆ దేశమే బాగుపడుతుంది. ఎక్కడో మారుమూల పుట్టపర్తిలో సత్యసాయిబాబాలు పుట్టడం వల్ల ఇవాళ అక్కడ విమానాశ్రయం వచ్చి ప్రపంచ ప్రసిద్ధికి ఎక్కింది. ఇవాళ అమెరికా నుంచి ఉత్తరం రాయాలంటే పుట్టపర్తి అంటే చాలు. ఇక మళ్ళీ భారతదేశం కూడా రాయకుండా వెళ్ళిపోతున్నాయి ఉత్తరాలు. అలాగే నేను చెబుతున్నాను, ఈ వేదిక సాక్షిగా, ఈ రాముడి సాక్షిగా ఈ రామనవమి కార్యక్రమం పూర్తి అవనివ్వండి. ఇక్కడ కొద్ది రోజులు పైకి ఉండరాజవరం అంటే చాలు వచ్చేస్తుంది. మళ్ళీ మళ్ళీ మీరు వేరే పాత్ర ఎక్కడ, ఆంధ్రప్రదేశ్ తడుకు మండలం, కుడుకు మండలం అనక్కర్లా. ఈ కుడుకుల్ని తడుకుల్ని కూడా తయారు చేస్తాను వాడి కొన్ని, అంత బాగా అవుతుంది, సందేహం లేదు. భగవంతుడు ఏదో కారణం చేతనే ఇది మొదలెట్టించాడు. నేను నిజంగా మొదట్లో మాత్రం ఉన్న విషయం నిజాయితీగా చెప్పాలి కదా. సిటీస్లో అంటే 1000 మంది 100 మంది వస్తారు, అక్కడ జనం బాగా చదువుకునే వాళ్ళు ఉంటారు. ఈ పల్లెటూళ్ళలో ఏమో ఉపన్యాసం చెబుతాను, కొంత లోపల పీకుతోంది. డాక్టర్ గారు హాయిగా తడుపులోనే పెట్టుకుందామా అందామనుకుని కూడా ఒక్క ప్రయత్నం చేద్దామని అనిపించింది ధ్యానంలో. ఈ ప్రయత్నమే అమ్మవారు కలిగించకపోతే ఇవాళ దేశం ఎంత నష్టపోనో ఆలోచించండి. ఇవాళ మహాలాభం ఇచ్చాడు పరమాత్ముడు, శుభం కలిగించిన ఆ హనుమంతుడికి మరొక్కసారి మనందరం కూడా భక్తి శ్రద్ధలతో నమస్కారాలు అందజేసుకుందాం. ఆయన ఆచార్యుడు, పరమాచార్యుడు, సద్గురువు కనుక హనుమంతుడు అంటే ఆచార్యుడు అని చెప్పుకున్నాం. సీతే మన జీవులకు ప్రతీక అని చెప్పాం. ఈ ఆత్మని, జీవాత్మని అంటే ఒక జీవుణ్ణి పరమాత్మ దగ్గరికి తీసుకువెళ్ళే గురువు గారు హనుమంతుడైతే ఆ పరమాత్మే రాముడు. ఈ రాముడు కోదండరాముడై ధర్మమూర్తి అయితే ఆయన చూడటానికి మనం ఇష్టపడతాం. తులసీదాస్ అని హిందీలో ఇప్పుడు హనుమాన్ చాలీస రాశాడు. ఈయన తెలుగు హనుమాన్ చాలీస చదివారు, అసలు హిందీలో అవధీ భాషలో రాశాడు ఆయన. ఇవాళ మనం మాట్లాడుతున్న హిందీ భాషని ఖడీ బోలి అంటాం. అసలు పూర్వకాలంలో ఏ భాషకే ఆ భాష ప్రాంతీయంగా ఉండేవి. వ్రజ భాష, అవధీ భాష, భోజపురి, సింధీ, ఇలా చాలా శాఖోపశాఖలు ఉన్నాయి హిందీలో. ఇవన్నీ కలిపి 19వ శతాబ్దంలో రామచంద్ర శుక్ల అనే ఆయన ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఉత్తర భారత హిందీని ఖడీ బోలి అంటారు, దాన్ని తయారు చేశాడు. అంతపూర్వం మాండలికాలు అనమాట. అందులో తులసీదాసు అవధి అని పేరు కలిగిన ఒకనొక మాండలికంలో హిందీ భాషలో ఒక శాఖలో ఈ రామాయణం మొత్తం రామచరిత మానస్సుగా రాశాడు. ఆయనే పరమ పూజ్యుడు, హనుమాన్ చాలీస కూడా రాశాడు. హనుమాన్ చాలీస రాసి మనకి ఇవ్వకపోతే ఇవాళ మనం చాలా కోల్పోదాం. దాని విశేషం మనం ఇవాళ రేపట్లో కథలో సందర్భాన్ని బట్టి వస్తుంది చెబుతారు. దాన్ని తెలుగు అనువాదం ఇప్పుడు ఆయన చదువుతున్నారు. నిజానికి ఆ తులసీదాసు అత్యద్భుతమైన తన తపశక్తి ధారపోసి రాసి ఒకసారి రాముడి దగ్గరికి వెళ్ళాడు. తీరా చూస్తే రామాలయం అనుకుని పెడితే అక్కడ ఇలాగే చిన్న మండపం, కృష్ణుడు పెట్టారు. తులసీదాస్ గారు అంటే కళ్ళు మూసేసుకుని, నువ్వు రాముడివి కృష్ణుడివి నువ్వే, సందేహం లేదు, అయినా సరే నాకు కోదండ రాముడే కావాలి, నేను కళ్ళు మూసేసుకున్నా. చేతిలో పిల్లల గ్రోవి తీసేసి, నెమలి పింఛం తీసేసి, కిరీటం పెట్టుకుని, కోదండం పుచ్చుకుని రాముడిగా దర్శనమిస్తేనే కళ్ళు తెరుస్తా, లేకపోతే ఇలా కళ్ళు మూసుకు చచ్చిపోతా అన్నట. వెంటనే కృష్ణుడు మాయమైపోయి రాముడు వచ్చాక అంత ముందే ఆయన రాముడు అంటే ఆదర్శమూర్తి అని ఆయన ఉద్దేశం అనమాట. అప్పుడు చివరికి రాముడు ఆయన కనువిప్పు చేశాక అప్పుడే ఆయన చెప్తాడు, ఓహో రామస్త్వం చ కృష్ణస్త్వం చ, నువ్వే రాముడు అయ్యా, నువ్వే కృష్ణుడు అయ్యా, నేనే ప్రభలో పడ్డాను. ఏ యుగంలో ఏ రూపంలో ఉండాలో ఆ రూపంలో ఉండాలి. ఎల్లవేళలా కోదండం ముట్టుకుంటే కుదురుతుందా? ఇప్పుడు ప్యాంటు షర్టు వేసుకోవాలి ఒక్కోసారి, ఒక్కోసారి కండువా వేసుకోవాలి, ఒక్కోసారి చున్నీ వేసుకోవాలి, ఒకసారి గిన్నీ వేసుకోవాలి, ఏదో ఒకటి వేసుకోవాలి సమయ సందర్భాలను బట్టి. మొత్తం మీద డ్రెస్ కాదు, వాడి అడ్రస్ ముఖ్యం కనుక. అందువల్ల స్వామివారిని చిట్ట చివరికి గుర్తిస్తాడు. అటువంటి ఎంతో మంది హేమహేమీలకి పాండిత్యం ప్రసాదించి ఆదర్శమూర్తిగా నిలిచినటువంటి శ్రీరామచంద్రుడి గురించి ఎంతకన్నా తక్కువే. ఆ రాముడి పెను మీద వెళ్ళాడు కాబట్టి విజయం పొందాడు హనుమంతుడు. సొంత పని మీద వెళితే అంత శక్తి ఉండదట ఆయనకి. ఇం సీత మమ సుత అని గర్వంగా చెప్పుకున్నాడు జనక మహారాజు. నిజానికి ఆయన సొంత కూతురా అయినా సరే ఈ సీత నా కూతురు అన్నాడు. అంత ఆదర్శ స్వరూపిణి. ఆ సీతని వెతికి వెతికి విసిగి వేసారిపోయి, ఓహో ఇంతవరకు నేను అశోకవనంలోకి వెళ్ళలేదు, ఇందులో ప్రవేశించలేదు, ఇప్పుడు ప్రవేశిస్తాను అని అహంకారం విడిచిపెట్టాడు. మనం చెప్పుకున్నాం, నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై, నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః అంటూ నమస్కారం చేశాడు ఆయన. ఆ అద్భుత వ్యాఖ్యానం కూడా నిన్న చెప్పుకున్నాం. ఇప్పుడు బ్రహ్మకి, విష్ణువుకి, ఇంద్రుడికి, సకల దేవతలకి నమస్కారం చేసి ఒక్కసారి కుప్పించి అందులోకి దూకాడు అశోకవనంలోకి. ఇంకా తెల్లవారుజాము కాబోతోంది. ఆ సమయంలో ఇంచుమించుగా 2-3 గంటల సమయం వచ్చి అన్నమాటది. ఆ సమయంలో అశోకవనంలో, కేవలం అశోకవనం అని ఎందుకన్నారు అంటే అక్కడ ఎక్కువ అశోక వృక్షాలు ఉన్నాయి, అంత మాత్రంగా తగ్గినవి లేవని కావు. పంట పొలాల మధ్యలో అరటికోట్లు వేయట్లే మన వాళ్ళు, అరటికోట్ల మధ్యలో ఇంకేవో బంగాళదుంపను కందదుంప వేయడంలో, అలాగే అక్కడ కూడా చాలా రకాలైనటువంటి వృక్షాలు ఉన్నాయి, అనేకమైన విశేషాలు ఉన్నాయి. దిగుడు బావులు ఉన్నాయట. దిగుడు బావుల్లోకి అంటే మెట్లు పెట్టారన్నమాట. అందులో తామర పువ్వులు, ఎర్ర కలువు పువ్వులు, చెంగల్వలు అంటారు వాటిని. చెన్ను అంటే ఎరుపు అని కూడా అర్థం. చెన్ను కలువ చెంగల్వ అన్నమాట. అదిగో అవి కనపడుతున్నాయి. ఆ చంద్రుడి వెన్నులలో వికసించినటువంటి కలువలు, ముడుచుకుపోయిన తామర పువ్వులు ఉన్నాయి. ఇంకా అనేకానేక శోభలతో ఉన్న ప్రదేశం చూచాడు. పచ్చిక బయళ్ళు చూచాడు, వృక్షాలు చూచాడు, పుష్పాలు చూచాడు, ఫలాలు చూచాడు. కొమ్మ మీద నుంచి కొమ్మ మీదకి విజృంభించి దూకుతున్నాడు ఆయన. ఆయన దూకుతుంటే కొమ్మలు విరిగిపోతున్నాయట. ఆ పక్షులు చాలా చెట్ల మీద పడుకుని ఉన్నాయి రాత్రిపూట. కాకులు, గొడ్లగోబలు, గ్రద్దలు, పిచ్చుకలు, బుచ్చుకలు ఇవన్నీ పడుకుని ఉన్నాయి. ఈయన దూకుతూ ఉంటే కొమ్మలు విరిగిపోవడంతో అవన్నీ కంగారు పడి లేచి ఏం దూకిందో మేధానూపుని అటు ఇటుక్కి సువాసలు ఎగురుతున్నాయి. ఈ విధంగా నానా శకుంత సంతానాన్ని ఆక్రాంతం చేస్తూ, వాటిని అరుపులకి గురి చేస్తూ విజృంభించి తిరుగుతున్నాడు ఆయన. చివరికి ఒక చోట ఒక మంచి కొలను కనపడింది. చాలా అందంగా ఉంది. చిన్న చెరువు, అందులో కూడా తామరలు కలువలు ఉన్నాయి. ముచ్చటగా ఉంది, సువాసన వస్తుంది అందులోంచి. ఇక్కడికి సీత వస్తుందేమో ఒకవేళ అశోకవనంలో ఉంటే అనుకున్నాడు ఆయన. ఎందుకనంటే సీతాదేవికి ఒక లక్షణం ఉన్నదట.
ధ్రువమేష్యతి జానకి.
సీతాదేవి సరిగ్గా సూర్యుడు ఉదయించే సమయానికి సంధ్యాకాలము అని పేరు. మళ్ళీ సూర్యుడు అస్తమిస్తే దాని సాయం సంధ్య, దీన్ని ప్రాతసంధ్య. మధ్యాహ్నం 12 గంటల వేళని మాధ్యాహ్నిక సంధ్య అంటారు. ఈ 3 సంధ్యా సమయాలలో సంధ్యావందనం చేస్తుంది. మళ్ళీ ఇక్కడ వరకు పిడి ప్రశ్న, పిడివాదన. ఆడవాళ్ళు కూడా సంధ్యావందనం చేస్తారండి. ప్రతివాడు సంధ్యావందనం చేయాలి పుట్టాక. అనేక పురాణాలలో విశేషాలు చెప్పారు. సంధ్యావందనం అంటే మగవాళ్ళు చేసే విధానం వేరు, ఆడవాళ్ళు చేసే విధానం. బట్టలు వేసుకోవడంలో మనకి వాళ్ళకి ఎలా అయితే అందరికీ తేడాలు ఉంటాయో, అలాగే ప్రతి జీవికి వాడు పుట్టిన తర్వాత చెయ్యవలసిన కర్మలు చెప్పారు. ఉదయం పూట సూర్యుడు అలా కనిపిస్తూ ఉండగా ఎర్రని కిరణాలతో అప్పుడు గాయత్రి మంత్రాన్ని జపం చెయ్యాలి. ముమ్మారు అత్యద్భుతమైన వ్యాపృతులతో అర్ఘ్యం విడిచిపెట్టాలి. నీళ్లు చేతిలోకి తీసుకుని విడిచిపెట్టాలి. పురుషులకు వేరుగా ఉంటుంది మంత్రం, స్త్రీలకు వేరుగా ఉంటుంది. ఇంచేతంటే వాళ్ళ వాళ్ళ శరీరాన్ని బట్టి, వాళ్ళ యొక్క శరీర ధర్మాలను బట్టి చెప్పారు, అంతకంటే లేదు. మగవాడు చీర ఎందుకు కట్టుకోకూడదండి, మేమే ఎందుకు చీర కట్టుకోవాలంటే వాడి కర్మ అది, వాడికి అలా కట్టుకోవడానికి వీలుగా ఉంది శరీర ఆకృతి అన్నారు, అంతకంటే ఏం లేదు. ఆ మధ్యలో కావిడ అడిగింది, తాళి మేమే ఎందుకు కట్టించుకోవాలి, మా ఇంటికి నేను ఎందుకు కట్టకూడదు అంటే, కట్టే కట్టొచ్చు వేరే విషయం, కానీ కడుపు ఆయన ధరించడుగా స్త్రీలే ధరిస్తారు. ఇది సృష్టి రహస్యం, దీన్ని మనం ఏం చేయలేము, మరి పరమాత్మ సృష్టి అది. అంచేత అక్కడ వారికి వారి వారి ఆకృతులకు, నిర్మాణానికి, శరీర నిర్మాణానికి తగినట్టుగా ఏర్పాటు చేశారు. అందుకని ఈవిడ కూడా అలా సంధ్యా సమయం రాగానే వచ్చి అర్ఘ్యమిస్తుంది. సంధ్యాకాలమనా శ్యామ, శ్యామ అంటే అర్థం శ్యామ యౌవన మధ్యస్థ, మంచి యౌవనంలో 25 ఏళ్లు దాటి 35 ఏళ్లు మధ్యలో ఉండే స్త్రీ ఉంటుంది నవయౌవనంలో, ఆ స్త్రీని శ్యామ అంటారు సంస్కృతంలో. ఆవిడ అటువంటిదట, అంటే మంచి యౌవనంలో ఉన్న స్త్రీ. ఆవిడ ఖచ్చితంగా సమయానికి లేస్తుంది. ఇంచేత ఇక్కడ ఈ మాట అన్నాడు అంటే, ముసలి వాళ్ళు అయితే సంధ్యా సమయానికి లేవలేకపోవచ్చు, పాపం రాత్రిపూట నిద్ర పట్టదు కదా. పొద్దుట 8 నిక్కి నీళ్ళు లేచి సంధ్యావందనం చేయడానికి చూస్తే 8 అయిపోయింది, అప్పుడు అప్పుడు కుదరదు. ఈవిడ అలా కాదు, ఆరోగ్యం కలిగినటువంటి యువనవంతురాలు గనక ఖచ్చితంగా లేస్తుంది, సమయానికి సంధ్యావందనం చేస్తుంది. సంధ్యావందనం చేయాలంటే చెరువు ఉండాలి, చెరువు ఇక్కడే ఉంది కాబట్టి వస్తుంది. అందుకని ధ్రువం ఏష్యతి జానకి, జానకి సీత ధ్రువం తప్పక ఏష్యతి వస్తుంది ఇక్కడికి. ఎందుకంటే సంధ్యార్థే వరవర్ణిని, సంధ్యావందనం చెయ్యడం కోసం వస్తుందా సుందరీమణి? వస్తుందంటావా, నిజానికి ఎక్కడ ఉందా అని మళ్ళీ అనుమానం. చూద్దాం అని అలా 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 చూసుకుంటూ వెళ్ళాడు. ఇంతలో అక్కడ ఒక శింసుపావృక్షం కనిపించింది. ఇక్కడ మిగతా చెట్లన్నీ దట్టంగా ఉన్నాయి, ఆ ఒక్క చెట్టు మాత్రం చుట్టూతల చెట్టా కట్టారు వేదికలాగా. అక్కడ ఒక స్త్రీ కూర్చునుంది, చుట్టూత చాలా మంది ఉన్నారు. ఇక అక్కడ మాత్రం కొంచెం చెట్టు లేకుండా ఇలా ఖాళీగా ఉంది, బయలు అన్నమాట, మనుషులు కూర్చోవడానికి దానికి వీలుగా. దగ్గరికి వెళ్ళి చూశాడు, బాగా దృష్టి కనపడుతోంది, సందేహం లేదు. ఆ చెట్టు కింద నాలాగా పక్క చిక్కిపోయిన ఒక ఆవిడ కూర్చుంది, ఒకే చీర కట్టుకుందిట. ఒకే చీర కట్టి 100 కట్టుకుంటారంటే, పూర్వం ఏమిటంటే లంగా కట్టుకుని పైన ఒక ఉపవస్త్రం వేసుకుని పైన చీర కట్టుకుని ఆపై ముసుగు కూడా వేసుకునే సంప్రదాయం ఉండేది. ఈవిడ అలా కాదు, ఒకే వస్త్రం ధరించింది. ఏ కవేణి ధరా శయ్యా మలినాంబరవాస, ఒకే జడ వేసుకుంది. ఇప్పుడు మన వాళ్ళకి చాలా అనుమానం వస్తుంది, అసలు జడలే వేసుకోవట్లేదు, పిలక దుట్లు పెట్టుకు తిరుగుతాం, బాపు గీరుతో తిరుగుతాం, దుట్టు విరబోసుకుంటాం. ఒక జడ అంటారు ఏమిటండి, వాల్మీకి మహర్షి అంటే కొన్ని నియమాలు ఉన్నాయి. పెళ్లి అవ్వడానికి ముందు అత్యంత ప్రాచీన కాలంలో వామకేశ్వర తంత్రము అని పేరు కలిగిన మంత్రశాస్త్రంలో చెప్పారు, ఆడవాడు 3 జడలు వేసుకోవాలట, పెళ్లి అయిన తర్వాత 2 జడలు వేసుకోవాలట. ఎందుకని తేడా? పెళ్లికి ముందు 3 జడలు ఎందుకు వేసుకోవాలంటే, ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఈ ముగ్గురు కలిసి ఉండాలి. ఎప్పుడు కూడా తల్లిదండ్రులకు దూరంగా ఉండకూడదు. తల్లి బతుకున్నా తండ్రి బతుకున్నా బతుకులేకపోయినా వాళ్ళతో కలిసే ఉండాలి. హాస్టల్లో ఉంటారండి అన్న, హాస్టల్లో ఉన్న తల్లిదండ్రులు ఉన్నారుగా, వాళ్ళు ఏమి అయిపోవాలి, వాళ్ళు డామ్ అంటే అది వేరే విషయం. బ్రతికున్నంత కాలం తల్లిదండ్రులకి గౌరవంగా 2 జడలు, తాను కూడా బ్రతికుంది కనుక 1 జడ వేసుకోవాలి. బాగా జుట్టు ఎక్కువగా ఉండేది, మెడ పట్టనంత జుట్టు ఉండేది పాప వాడికి. ఇప్పుడు అసలు అలా బయటకు వచ్చేలోపు జుట్టు టిక్కు టిక్కుని ఊడిపోయి ఏం చేయాలో తెలియక దానికి నెత్తిమీద కొంతమంది కోడిగుడ్డు సొమ్మ రాసేవాడు ఒకడు, మందార పాత్ర రాసేవాడు ఒకడు, నానా రకాలు రాసేవాడు, పూలు పూలను రాసి ఉన్న జుట్టు ఊడిపోయి పూలు పూలు అయిపోతున్నాడు నిజానికి. అంటే అది దిక్కుమాల నూనె వల్ల కాదు, కానీ నిజంగా ఒరిజినల్ కొబ్బరి నూనె రసం సుఖంగా తలంటుకుని కుంకుడికాయ రసంతో స్నానం చేయాలి. కానీ ఈ షాంపూలు ఈ క్యాంపులు వేసుకుంటే దొంపలు దిగుతాయి చివరికి. లాగే ఆరోగ్యం ఎప్పుడు ప్రాకృతికమైన వస్తువుల్లోనే ఉంది అన్నారు. అలా 3 గంటలు వేసుకున్నాక పెళ్ళయ్యాక ఎందుకు 2 వేసుకోవాలి? మళ్ళీ ఇది ధర్మశాస్త్రమే. పెళ్ళయ్యాక ఇక ఈ తల్లిదండ్రులతో ఏది సంబంధం ఉండదట. ఇంతకాలం కష్టపడి పెంచిన తల్లిదండ్రులు వెతికి వరుణ్ణి పెళ్లి చేశాక, ఆ వరుణ్ణి చేతులు పెట్టాక ఆ భార్యాభర్తలదే సంబంధం. సరే ఇప్పుడు అసలు తల్లిదండ్రులు పెళ్లి చేయడానికి వీళ్ళిద్దరు ఢిల్లీ వెళ్ళిపోయి అక్కడ పెళ్లి చేసుకుని తల్లిదండ్రులకు వ్యతిరేక ఉత్తరాలు రాస్తారు, వేరే విషయం. ఇది కలి ప్రభావం. కానీ ఆనాడు మాత్రం అలా కాకుండా తల్లిదండ్రులు దగ్గర ఉండి వివాహం చేస్తే ఇదిగో మేము భార్యాభర్తలం ఇద్దరు ఉన్నాం అని 2 జడలు వేసుకుంటారు. భర్త ఊళ్ళో లేకుండా ఏ అమెరికాయో వెళ్ళిపోయి ఏడాది ఉండిపోయాడు అనుకోండి, అప్పుడు భార్య 1 జడ వేసుకోవాలి. మా ఆయన ఎప్పుడు వస్తాడా, ఆయన నేను కలిసి ఈ జడ రూపంలో ఉన్నాం సుమా అని ఆయన కోసం. అందుకని ఏకవేణి అంటే ఒక్కే జడ ఎందుకు వేస్తుందంటే, అక్కడ రాముడు ఎవరికే వెళ్ళడం వల్ల కాదు, రాముడు కనబడాల 7 నుంచి 10 అయినప్పటికి పాపం. అందుకని భర్త ఎప్పటికైనా వస్తాడు, ఆయన లేనప్పుడు మేమిద్దరం విడివిడిగా లేం గనక, నా మనస్సులో ఆయన ఉన్నాడు గనక ఒకే జడ వేస్తున్నాం. అంటే జీవాత్మ పరమాత్మ ఏకమయ్యాం, మా భార్యాభర్తల సంబంధం అటువంటిది అని ఒక్క జడ వేసుకున్నదట. నాకు సుందరకాండ తెలుసు అంటే ఏమి తెలుసు మనకి, సుందరకాండ ఎంతకాలం చదివినా అందులో ఏమీ తెలియదు. నాకు ఎవడన్నా సుందరకాండ తెలుసు అంటే అంత సుంఠ చవట మరొకటి లేడు నేనల్లా, వాల్మీకి మహర్షి అన్నాడు. ఆశ్చర్యం చెప్పంటారా మీకు, బ్రౌన్ ద్వారా తెలుసుగా ఇంగ్లీష్ లో చాలా గొప్ప పేరు కలిగిన వాడు, తెలుగులో నిఘంటు రాశాడు, బ్రౌన్ నిఘంటు అంటారు దాన్ని. చాలా పండితులు తెలుగులో కష్టపడి చదువుకున్నాడు ఆయన. ఒకందుకు నేర్చుకున్నాడు తెలుగు, ఆయన ఆ రోజుల్లో క్రిస్టియానిటీ వ్యాపింప చేయడం కోసం అది అవసరమైంది. కానీ తర్వాత తర్వాత భాగవతం లాంటివి చదివాక జ్ఞానం వచ్చింది ఆయన. వెంటనే ఏం చేశాడు, భాగవతం పుస్తకం ప్రింటింగ్ చేయడానికి దానికి అందరికీ పండితులకి సాయం చేయడం మొదలెట్టాడు. ఈలోపు పండితులు వచ్చాడు, ఈ పండితులు వచ్చి నీవే తప్ప ఇతఃపరం వెరుగ మన్నింపందగున్ దీనుని అని రాసి నువ్వే నన్ను కాపాడాలి, నాకు డబ్బియ్యి అన్నట. వెంటనే వాడు ఏం చేశాడు తెలుసా ప్రభును, రక్షింపు మరుతు ఒకనరు అక్షము ప్రార్థింపనేలా ఆత్మజ్ఞులకున్న రెండవుతుందా శాఖ. మీకు అర్థమయ్యే ఉంటుంది, భాగవతంలో అష్టమ స్కంధంలో గజేంద్ర మోక్షంలో గజేంద్రుడు ఇంక చిట్ట చివర తన కాపాడే దిక్కులేక లావక్యంతయు లేదు అని పద్యం చదివి నీవే తప్ప ఇతఃపరం వెరుగా అని విష్ణువు దగ్గర మొరపెట్టాడు. నువ్వు తప్ప నాకు మరొక దిక్కు లేదు బాబోయ్ నన్ను రక్షించు అని విష్ణువు దగ్గర మొరపెట్టిన గజేంద్రుడి పద్యం బ్రౌను దొరకు రాసి నువ్వే తప్ప నాకు దిక్కు లేదు నన్ను రక్షించు డబ్బియ్యి అన్నట. ఆయన ఏం చేశాడు, ఆ భాగవతంలోనే ప్రారంభంలో పద్యం ఉంది, అందులో ఏమనుందంటే రక్షణము లేని వారల రక్షించి రాజయ్యుండం రక్షింపు మనుచు ఒకనరు అక్షము ప్రార్థింపనేల ఆత్మజ్ఞుల. దిక్కు లేని వాడికి నేను దిక్కు నేను రక్షిస్తాను అన్నట్టు విష్ణువు. అలా విష్ణువు స్వయంగానే రక్షిస్తానంటే ఆయన్ని వేడుకోవడం మానేసి తనను తానే రక్షించుకోలేని దౌర్భాగ్యుణ్ణి ఇవాళుండి రేపోయే మానవుణ్ణి రక్షించమని ప్రార్థిస్తావు నువ్వు ఆత్మజ్ఞానం కలిగిన వాడిగా అని అడిగేదే ఆ భాగవత పద్యమే. ఇలాగే ఒక రాజుగారు ఉన్నారట, ఆ రాజుగారి దగ్గరికి ఓ పండితుడు పోయిందని నేను భాగవతం చెబుతాను అన్నాడు. ఒక 6 నెలలు ఆగిరా అన్నట్టు రాజుగారు, 6 నెలలు ఆగి మళ్ళీ వచ్చాడు ఈయన, భాగవతం చెబుతానన్నట్టు, బాగా చదువుకునిరా అన్నట్టు భాగవతం. మళ్ళీ 6 నెలలు గడిచాక వచ్చాడు, మళ్ళీ చెబుతానన్నట్టు, ఇంకోసారి చదువుకునిరా అన్నాడు. మూడోసారి చదువుకోవడానికి వెళ్ళిన ఆయనకి మళ్ళీ రాలా. ఈయన కోసం ఎంక్వైరీ చేసిన రాజుగారు ఆ పండితుడు ఉన్న ఊళ్ళోకి వెళ్ళి, ఏం స్వామి 3 సార్లు భాగవతం చెబుతానని వచ్చావు ఈసారి రాలేదేమని అడిగితే, చదవగా 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 భాగవతంలో నాకేమీ రాలేదు ఇప్పుడు అర్థమయ్యిందండి అందుకే నేను రాలేదండి అన్నట్టే. శాబాష్, ఇప్పుడు రా భాగవతం చెప్పన్నాడు. నాకు భాగవతం వచ్చు అని అన్నాడంటే వాడికి జ్ఞానం లేదని, ఇచ్చేత భాగవతం సంపూర్ణంగా ఎవరికి రాదు, వచ్చు అని భ్రమిస్తున్నాం మన మన శక్తిని బట్టి. అలాగే ఈ సుందరకాండ, ఈ రామాయణ సుందరకాండ ఏముంది, చెట్టు కొమ్మ ఉంది, పండు ఉంది అంటే ఇంతకంటే అన్యాయం మరొకటి లేదన్నవాడు. ఎప్పటికీ నాకే కాదు మీకే కాదు, ఈ సృష్టిలో ఒక్క వాల్మీకి తెలుసు. భాగవతంలో సుస్పష్టంగా చెప్పాడు, అహం వేత్తి సుఖో వేత్తి. శ్రీకృష్ణుడు చెప్పాట భాగవతం ఎవరికి తెలుసు, నాకు తెలుసు కృష్ణుడికి. సుఖ వేదవ్యాసుడి కొడుక్కి తెలుసు, అలా తర్వాత రాశాడు కాబట్టి వ్యాస వేత్తి వ్యాసుడు గ్రహించాడు, ఇక తక్కిన వాళ్ళు ఎవరికి తెలుసు అనుకుంటే అది అన్యాయం అన్నాడు. ఇలా వాళ్లే అలా అంటే ఇక మేమేమో తెలుసండి, నేను సుకుండండి, నేను అభిరవ సుకుండండి, నేను వ్యాసుండండి అని మనకవనం పెట్టుకున్నంత మాత్రం చేత ఏమీ లేదు. భక్తులు ప్రేమతో ఇస్తారు, అది వేరే విషయం. ఎప్పటికీ సంపూర్ణంగా వీటిలో జ్ఞానం రాదు. ఏం చెయ్యాలి మరి జ్ఞానం వచ్చు అంటే? ప్రయత్నం చెయ్యాలి. నేనే కాదు మీరే కాదు ఎప్పటికైనా, మీకంటే ఇంకో 2 అక్షరాలు ఎక్కువ చదువుకోవచ్చు నేను, నాకంటే ఇంకోటెవడో 10 చదవచ్చు, మీరు కొంచెం తక్కువ చదవచ్చు లేదా ఎక్కువ చదవచ్చు అది వేరే విషయం. సంపూర్ణముగా జ్ఞానం ఇందులో రాదు గనక నిరంతరం కృషి చేసి నిరంతరం సాధన చేయవలసినదే అన్నాడు హనుమంతుడు అంతటి వాడు. ఇందులో ఎన్ని విశేషాలు ఉన్నాయి, ఎన్ని ఆశ్చర్యాలు కలిగించే ఉన్నాయి. అందువల్ల ఏకవేణి అన్న దాంట్లో ఎంత అర్థం ఉన్నది. ధరాశయ్యా, నేల మీద పడుకుంటుంది పాపం ఆవిడ, అక్కడ పుట్టింట్లో ఉన్నప్పుడు పట్టు పురుగుల మీద పడుకుంది, రాముడి దగ్గరకు వస్తే కేక దశరథుడు ఎంతో ప్రేమతో పెద్ద కోడలికి ఓ భవనమే రాసిచ్చేశాడు కనుక హాయిగా అక్కడ కూడా నత్తని పరుపు మీద పడుకున్నది. ఇవాళ రామచంద్రుడు కనిపించక పాపం కటిక నేల మీద పడుకుంది, కడుపు తరుక్కుపోయే గ్రంథాలు రాశాడు వాడు. కంకంటి పాపరాజు అని 17వ శతాబ్దంలో ఒక మహానుభావుడు పుట్టాడు ఈ భారతదేశంలో. ఆయన ఉత్తర రామాయణంలో సీతాదేవి ఇప్పుడు నేల మీదే పడుకుంది, అలాగే పాపం రాముడు విడిచిపెట్టేశాడు, లవకుశులు పుట్టే సమయంలో గర్భవతిగా ఉంది, గర్భంతో ఉంటూ కూడా కందమూల ఫలాలు తింటూ ఋషులకి సేవ చేసి కటిక నేల మీద చాప వేసుకు పడుకుందిట వెర్రి తల్లి. ఆదిలక్ష్మి ఇప్పుడు భూలోకంలో ఇలా కష్టపడుతోంది. అక్కడ రాస్తాడైనా కంకటి పాపరాజు ఉత్తర రామాయణంలో అద్భుతమైన పద్యం రాశాడు ఆయన, రంగారు బంగారు చంగావులు ధరించు శృంగారవతి నార చీరలునే భూజనంబులు మెచ్చు భోజనంబులు నచ్చు కమలాక్షి కందమూలములు నమలే చంద్రకాంత విశాల చంద్రశాలల నుండు జౌవని ముని పర్ణశాల నుండే మరులతో శ్రీరాముని రముపై పవళించు బాలికామణి ఒంటి పవళించే కన్ను సన్నల శుద్ధాంత కాంతల ఆచరించు సేవలు మెత్తని కాంచనాంగి ఒగ్గే మునిముగ్ధ కాంతాకృతోపచార విధికి ఎంత అసాధ్యంబు విధికి కలదే సీతాదేవి యొక్క స్థాయి అంటే బంగారపు జరి అంచుచీరలు అద్భుతమైన విలువైన వస్త్రాలు కట్టుకునే తల్లి ఇవాళ నార వస్త్రాలు కట్టుకుందిట మొదక బట్టలు జనపనార గోగునారతో తయారు చేసిన బట్టలు కట్టుకుందిట ఈ సృష్టిలో ఎవడు ఏనాడు తిని ఎరగని పరమ పవిత్రమైన అద్భుతమైన మధురమైన భక్ష్యాలు తిన్నది పులిహార తింది దద్దోజనం తింది కట్టుపొంగలు తింది దెబ్బకాయ తింది దెబ్బకాయ తింది అటువంటి ఆవిడ కర్మగారిప్పుడు అక్కడ కందమూల ఫలాలు తినవలసి వస్తున్నదట చంద్రకాంత విశాల చంద్రశాలల నుండి జవ్వనన్నారు. నిజంగా రాళ్ళు చలువ రాళ్ళు మెలమెల మెరిసిపోయేటటువంటి రాళ్ళు ఈ మార్బుల్స్ కంటే గొప్ప రాళ్ళు ఆ రోజుల్లోనే వేసుకున్నారు. వాటి మీద హాయిగా విశ్రాంతి తీసుకునే ఆవిడ అటువంటి భవనాలలో నివసించే ఆవిడ ఇవాళ గుడిసెలో ఉంటోంది పర్ణశాలలో ఉంటోంది. శ్రీరాముడి వక్షస్థలం మీద మాత్రమే తలపెట్టి చేయనించే ఆవిడ అక్కడికి నేల మీద పడుకుంటోంది ఒంటరిగా. ఇలా కన్నుతో సైగ చేస్తే చాలు సేవ చేసే వారికి పనివాళ్ళంతా వచ్చి ఆవిడ పని చెప్పదు ఎప్పుడు కూడా. సీత చీర పట్రా చెంబు పట్రా కాఫీ పట్రా అని చెప్పకరా, ఇలా అంటే చాలు అమ్మా కాఫీయా అమ్మా టిఫినా అమ్మా చీర నారా అని పట్టుకొచ్చి ఇస్తారట. ఇలా కేవలం కనుసైగతో చాకిరీ చేయించుకునే స్థాయి కలిగినటువంటి పరమ పతివ్రత తరుణి శిరోమణి మహారాజ్ని శ్రీ మహారాజ్ని సీతాదేవి ఇవాళ మునిపత్తులకి సైగ చేస్తే సేవ చేస్తుంది. వాళ్ళ కాళ్ళు కడిగింది, వాళ్ళకి బట్టలు తీగిపెట్టింది, వాళ్ళ కంచాలు కడిగి పెట్టింది. ఆశ్చర్యం, ఈ విధి ఎప్పుడు ఎవరి చేత ఏ పని చేయిస్తుందో ఎవరు ఊహించలేం. ఇది సృష్టి రహస్యం అన్నారు. అందుకే ఈ సంపదను చూసి మురిసిపోకూడదు మనం. ఉత్తమ కార్యాలు చేస్తే అప్పుడే నిలుస్తుంది సంపద, లేకపోతే ఇవాళ ఉంటుంది రేపు ఉండదు. లక్ష్మీ చెంచల, లక్ష్మీదేవి చెంచల, ఇవాళ ఎక్కడుంటుందో రేపు ఎక్కడుంటుందో తెలీదు. ఈ వంద నోటు మీ దగ్గర నుంచి నా జేబులోకి వస్తుంది, నా జేబులో ఇంకో పంట దగ్గరికి పోతుంది, అలాగే వెళ్ళిపోతూ తిరిగిపోతూనే ఉంటాయి వీటి లక్షణం అన్నమాట. ఇప్పుడు ఆ సీతాదేవి పాపం ధరాశయ్య భూదేవి మీద పడుకున్నది, కేవలం భూమి, ఇంకా కనీసం చాప కూడా లేదు ఆవిడికి. మలినాంబర వాసిని మాసిపోయిన బట్ట కట్టుకుంది, పది నెలల నుంచి ఒకటే చీరట, అసలు ఆవిడ మార్చుకోలేదు. మళ్ళీ రాముడు వచ్చేదాకా ఇలాగే ఉంటాను అన్నది ఆ తల్లి. ఉపవాస కృషాదీనా, ఉపవాసాలు చేసి చేసి చిక్కిపోయింది, దీనురాలైపోయింది. అటువంటి ఆవిడ్ని చూచాడు ఆయన. స్వగణేన మృగీం హీనాం స్వగణాభివృతామివ, ఒక ఆడలేడి తన గుంపు నుంచి తప్పిపోయింది పాపం, తన జాతి లేళ్లు లేరు కూడా. ఈ లేడొక్కత్తి తప్పిపోతే దురదృష్టవశాత్తు కుక్కల గుంపు దాని చుట్టూ చేరిపోయిందిట. కుక్కల గుంపు మధ్యలో ఇరుక్కుపోయి తన గుంపుకి దూరమైన ఆడు లేడిలా ఉందన్నారు అక్కడ. స్వగణేన మృగీం హీనాం స్వగణ అభివృతామివ. స్వగణము అంటే తన జాతి, తన జాతి లేళ్లు లేవక్కడ. స్వగణము అంటే కుక్కల గుంపు, ఆ మధ్యలో ఇరుక్కుపోయినట్టుంది ఆవిడ. రాక్షస స్త్రీలంతా కుక్కలు అనమాట, ఆడకుక్కలు. ఈవిడ మధ్యలో పాపం ఆడు లేడిలా ఉంది పాపం. ఇంకెలా ఉంది? సంస్కారేణ యథాహీనాం వాచమర్థాంతరంగతాం. ఒక వ్యక్తికి వ్యాకరణం రాదు, చదువుకోలేదు. అలా వ్యాకరణం రాని వాడు మాట్లాడితే భాష బూతులైపోతుంది. ఈ మధ్యన మీరు చూస్తూనే ఉంటారు, మీరు చేపిస్తారా అంటాడు. చేపించడం అంటే కర్మ, చేపడం చేపించడం కరమైన అర్థం ధరించే. ఇప్పుడు తద్దినం అని ఉందో శబ్దం, నిజానికి తద్దినం అంటే ఏంటి? తత్దినం, ఆ రోజు. ఏ రోజు అంటే వాళ్ళ నాన్న వాళ్ళ తాత బామ్మ ఎప్పుడో పోయిన రోజు అనమాట. అది క్రమంగా ఇప్పుడు నిజంగా తద్దినం అనండి, హడిపోతాడు ఓ నాయుడు అని అంటాడు. వెనకటికి తద్దినాలు పెట్టి ఓ బ్రాహ్మడు ఉన్నట్ట, ఆయనకి అదే వృత్తి. ఎద్దినం తద్దినం మాస్తి తద్దినం మమ దుర్దినం అన్నట్ట. ఏ రోజు తద్దినం లేకపోతే ఆ రోజు నాకు దుర్దినం అన్నట్ట. అంచేత చాలా డేంజర్. తగ్గిన వాడితో తిని శ్రేష్టాల వాడితో కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి. మా నాన్నగారు పోయినప్పుడు మొత్తం కార్యక్రమానికి 5,000 అడిగాడు ఆ శ్రేష్టాల ఆయన. మా తమ్ముడు 5,000 కొంచెం తగ్గించాడు, 1-2,000 తగ్గించాడు, ఇంకా నెక్స్ట్ టైం చూద్దాం అన్నాడు వాడు. అక్కడ వాళ్ళతో బేరం పడితే వాడు ఇలాగే జీవిస్తాడు. అంచేత ఎప్పుడు ఎలా మాట్లాడాలో తెలియనటువంటి వాడి నోట్లో పడి అర్థం ఎలా మారిపోతుందో అదిగో అలా అయిపోయింది సీత అన్నారు. రోహిణి నక్షత్రానికి చంద్రుడికి మధ్యలో స్నేహం ఎక్కువ. చంద్రుడు ఇక్కడ చాలా గుర్తుకు పెట్టుకోవాలి. ఒకప్పుడు దక్షుడికి 60 కూతుళ్లలో 27 నక్షత్రాలు ఉన్నారు. అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆర్ద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఖ, పుప్ప, ఉత్తర, హస్త, చిత్త, సాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ట, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర, ఉత్తరాభద్ర, రేవతి అని పిలువబడే 27 నక్షత్రాలు ఉన్నాయే, ఇవన్నీ దక్షుడు కూతుడు. వీళ్ళు 27 కూడా మేము స్వయంవరం ఎన్నుకుంటామన్నారు. అంటే స్వయంవరం అంటే తమంత తామే భర్తను ఎన్నుకోవడం. ఇంకా ప్రకటనలు అక్కర్లా, తల్లిదండ్రులు వెతకక్కర్లా, మీ ఇష్టం అన్నాడు దక్షుడు. చంద్రుడు కొంచెం ఎర్రగా తెల్లగా అందంగా ఉండేవాడు, అందుకని చంద్రుడే మాకు భర్త అన్నారట. అనగానే ఈయనకు కొంచెం అనుమానం వచ్చింది, 27 ఒక్కడే కట్టుకుంటే తన్నుకు తస్తారేమో అనే సమతి పోరుతోటి అంటే ఏం పర్వాలేదండి, మేము 27 కలిసే ఉంటాం అన్నారట. సరే వెంటనే దక్షుడు చంద్రుడు పిలిపించి, నాయన చంద్ర, ఈ 27 కూతుళ్ళు నిన్నే పెళ్లి చేసుకుంటామంటున్నారు, నీకు ఇచ్చి పెళ్లి చేసేస్తున్నారు, స్వీకరించు. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఎవరి మీద పక్షపాతం చూపించకు, అందరినీ సమానంగా చూసుకో, లేదా చెప్పిస్తానన్నాడు. అలాగే మామగారు అన్నాడు, కానీ 27 రోహిణి నక్షత్రం చాలా అందంగా ఉండేదిట, అందుకని తక్కిన వాళ్ళని పెద్దగా పట్టించుకోకుండా ఎప్పుడు చూసినా టింగ్ రంగా చట్టా పట్టాలేసుకుని రోహిణితో కలిసి ఈయన షికార్లు బీచ్లు తిరిగేవట. ఎక్కడికి వెళ్ళా దాంతో మిగతా వాళ్ళంతా నాన్న అని ఏడ్చాను. ఏమిటమ్మా ఏడుస్తారంటే, నువ్వు చెప్పినట్టే అయింది, 27 కట్టుకున్నా మమ్మల్ని పట్టించుకోవడంలో రోహిణితోటి ఎప్పుడు చట్టా పట్టాలేసు తిరుగుతున్నాడు అంటే, దక్షుడు అల్లుడిని పిలిచి, అల్లుడా నీకు ముందే చెప్పాను వినలేదు, జాగ్రత్త, అందరినీ సమానంగా చూసుకో అన్నట్ట. అలాగే మామయ్య అన్నట్ట. మళ్ళీ ఇంటికి వచ్చాడు, మళ్ళీ మామూలే రోహిణితో తిరగడం మొదలెట్టాడు. దాంతో దక్షుడికి మళ్ళీ కోపం వచ్చింది, అల్లుడుగా నువ్వు గిల్లుడిగా ఇలా ఏడిపిస్తావా నా కూతుడని, నీకు క్షయరోగం వచ్చుగాక అని చెప్పించేశాట. దాంతో ఆయన గారికి క్షయ వచ్చి దగ్గుకుంటూ కిక్కు కిక్కు అనుకుంటూ ఏం కథలు లేకుండా ఉన్నాడు. అప్పుడు మళ్ళీ వచ్చి కూతుళ్ళు, నాన్న నువ్వు చెప్పించింది మీ అల్లుడినా మమ్మల్నా, మీ అల్లుడు దగ్గుకుంటూ ముసరాడికంత రోగంతో ఉంటే మేం కూతుళ్ళం ఏడుస్తూ ఎలా బతుకుతాం, ఆయన అనుగ్రహించమంటే, అందుకే నా దగ్గర మొర పెట్టకూడదు, కోపంతో చెప్పించాను కానీ శాపం వెనక్కి తీయలేను అన్నాడు ఆయన. అప్పుడు దేవతలంతా కలిసి, ఈ చంద్రుణ్ణి నీకు రోగం పోయి తిరిగి ఆరోగ్యంగా తయారవ్వాలంటే శివుణ్ణి ఉపాసించు అన్నారట. అప్పుడు చంద్రుడు పై నుంచి కిందకు వచ్చి, గుజరాత్లో ఇప్పుడు సౌరాష్ట్రం అంటున్నామే, ఆ సౌరాష్ట్రంలో ఆ సముద్రం దగ్గర వచ్చి తన చేతులతో ఒక ఇసుక లింగాన్ని తయారు చేసి పూజించాడు, అదే సోమనాథలింగం, సోమేశ్వర లింగం. సోముడు అంటే చంద్రుడు దాన్ని ప్రతిష్ఠించాడు, అది జ్యోతిర్లింగంగా మార్చాడు శివుడు. ప్రత్యక్షమయ్యాయినా నీ శాపాన్ని పూర్తిగా మార్చను, 15 పెరుగుతావు, 15 తరుగుతావు, నీవు జాగ్రత్తగా అలాగే ఉంటావు, నీ కళలు మాత్రమే వృద్ధి క్షయం పొందుతాయి, నిన్ను శాశ్వతంగా నా నెత్తి మీద పెట్టుకుంటున్నాను, నీ పేరు మీదుగా ఈ క్షేత్రం సోమనాథ క్షేత్రం అవుతుంది, ఇది జ్యోతిర్లింగం అవుతుంది అని అనుగ్రహించాడు. ఎంత అనుగ్రహించినా ఆయనకి ఎప్పటికీ రోహిణి మీదే పక్షపాతం ఉంది, కానీ శాపం వచ్చింది, గందరగోళం వచ్చింది, తక్కిన వాడి మీద లేదట. నిజానికి భయం వల్లైనా మారాలి, భయం వల్ల కూడా మారకుండా ఒక ప్రేమ కేవలం ఒక భార్య మీద చూపించాడంటే ఆ ఇద్దరికి ఎంత ప్రేమ ఉందో చూడండి. ఇదిగో ఇప్పుడు అలా చెబుతున్నాడు ఆయన, రోహిణి నక్షత్రం ఏ కారణం చేతనో చంద్రుడు శాపానికి గురైతే దూరంగా వచ్చి అయ్యో అని దీనంగా ఏడ్చిందిట. ఇప్పుడు తపస్సు పెడినప్పుడు చంద్రుడు ఆ రోహిణి నక్షత్రంలో ఉందంటున్నాడు. ఇక్కడ ఎంత అందంగా రాశాడంటే వాల్మీకి, అక్కడ చంద్రుడు, ఇక్కడ రామచంద్రుడు, అక్కడ రోహిణి, ఇక్కడ సీతాదేవి, ఇద్దరూ కూడా పోలికలు అలాగే, ఈవిడ కూడా చిక్కిపోయే ఉంది, రాముడు కూడా చంద్రుడు శాపానికి గురైతే ఈయన సవతి తల్లి వల్లే కైక వల్లే మళ్ళీ అడవికి వచ్చాడు, అందువల్ల ఆనాడు చంద్రుడికి దూరమైన రోహిణిలా ఉంది అన్నారు. ఇలా రకరకాల ఉపమానాలతో చెప్తారు ఆవిడ, అద్భుతం. శ్రద్ధ లేనివాడు ఉద్యోగంలో ఉందన్నాడు ఆయన, శ్రద్ధ విమానిత అన్నారని. అక్కడ ఒక్కొక్కడు ఉద్యోగంలో చేరతారు, ఏదో చేస్తారు, అలాగే ఎందుకు వచ్చేది రోజు పాతికో పరకు వస్తుంది కదా, శ్రద్ధ ఉండదు దాని మీద ఎన్నాళ్ళు చేసిన. ఇలా శ్రద్ధ లేని వాడు చేసే పనిలో ఉందిట, అంచేత మన పని అలా ఉండకూడదు, ఎప్పుడు కూడా శ్రద్ధతో ఉండాలి అన్నారు. చూచాడు ఒక్కసారి సీతను చూడగానే, ఈవిడ సీత అవునా కాదా, మరి నిర్ణయానికి రావాలిగా, సందేహం లేకుండా సీతే. ఎందుకంటే సీతాదేవిని రావణుడు అపహరించుకుపోతున్నప్పుడు ఆవిడ తన నగలు కొన్ని నేల మీద మూట కట్టి వేసింది. ఇదివరకు చీర చెంగుని కోసేసి చింపేసి ఇప్పుడు ఈవిడ చీరకి మాసిపోయినా ఆ చెంగు లేదు. చాలా రోజుల నుంచి ఉతకని కారణం చేత చీర మాసిన ఆ రంగు ఈ రంగు ఒకటే. అక్కడున్న చెంగు ఇక్కడున్న చీర ఒకటే. చీర కత్తిరించింది గనక చింపింది గనక ఆ ముక్క ఇక్కడ కనపడటం లేదు. ఈవిడ కుడి చెవికి ఉన్నటువంటి దుద్దు తీసింది, ఎడమ చెవి దుద్దు ఉంచుకుంది అక్కడ. ఇప్పుడు కుడి చెవికి దుద్దులు లేవు, ఎడమ చెవికి ఉన్నాయి. ఈ దుద్దులు ఎక్కడున్నాయి? అలాగే కొన్ని చేతి గాజులు తీసింది, ఇక్కడ చేతి కనపడటం లేదని. ఇవన్నీ చూస్తూ ఉంటే నిస్సందిగ్ధంగా ఈవిడే సీత. ఒక్క క్షణం ఈయన మనస్సు రాముడి దగ్గరికి వెళ్ళింది. మనిషి ఇక్కడే ఉన్నాడు, మనస్సు రాముడి దగ్గరికి వెళ్ళిపోయింది. సందేహం లేకుండా ఆ రాముడికి ఈ సీత సరిపోతుంది, ఈ సీతకి రాముడు సరిపోతాడు. సీతారాములిద్దరూ ఒకరి కోసం ఒకరు పుట్టారు, మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటే వీళ్ళే అనుకున్నాడు. అసలు రాముడి గురించి అన్నాడు ఆయన వెంటనే, దుష్కరం కురుతే రామక యయి మామత్త కాశిని. అయ్యో రామ, నువ్వు ఎంత కఠిన చిత్తుడు అయ్యా, ఎంత కష్టమైన పని చేస్తున్నావు అన్నాడు ఆయన. ఎందుకని? ఇంత అందగత్తే ఇటువంటి సుకుమారి నీకోసం తప్పిస్తున్న సీతని విడిచిపెట్టి నువ్వు బతికమంటే గొప్ప అడుగుతాడు. అంటే సీతని విడిచిన రాముడు అసలు ఒక క్షణం బతకూడదు, అయినా బ్రతికాడు. బ్రతికాడంటే ఆయన ఎంత గొప్ప పని చేస్తున్నట్టు. దుష్కరం కురితే రామ, రాముడు చెయ్యరాని గొప్ప కష్టమైన పనే చేస్తున్నాడు. ప్రాణం నిలబెట్టుకున్నాడు. ఎందుకు నిలబెట్టుకున్నాడంటే, ఎప్పటికైనా నా ప్రాణానికి ప్రాణమైన సీత కనబడకపోతుందా అనే ఆశతో అనుకున్నట్ట. ఇద్దరిని బాగా బేరీజి వేసుకుని, ఇద్దరు కూడా ఎలా ఉన్నారు, ఒకే వయస్సు కలిగిన వాళ్ళు, ఒకే రూపం కలిగిన వాళ్ళు, ఒకే రకమైన సౌందర్యం, ఒక్క రంగు తప్ప తక్కిన అన్ని విషయాలలో ఒకరికొకరు తేడా లేకుండా ఉన్నారు. రంగు దగ్గరకు వచ్చేసరికి వీడు బంగారం రంగు, ఆయన చక్కగా ఒరిజినల్ నల్ల రంగు, అంతే తేడా. ఆయన నీలమేఘఛాయ శరీరుడు, ఈవిడ సువర్ణ వర్ణ. అద్భుతం, బాగా ఆనందపడిపోయాడు ఆయన. రాముడు ఎందుకు ఏడుస్తున్నాడు, ఏడవకి ఏం చేస్తాడు, ఇంత అందగత్తె అయిన భార్యని, ఇటువంటి భార్యని విడిచిపెడితే ఏ మొగుడైనా అయ్యో పోయిందా అని ఏడవకుండా ఉంటాడా? ఎందుకో మూడు నాలుగు కారణాలు చెప్పారు ఆయన. ఏమిట, స్త్రీ ప్రణష్టేతి కారుణ్యాత్ ఆశ్రితేతి ఆండుశం శత. స్త్రీ ప్రణష్టేతి కారుణ్యాత్, ఈవిడ నా భార్య. భార్య అయితే అవ్వచ్చు, ముందు అసలు ఒక స్త్రీ ఆడది. ఈ సృష్టిలో ఏ స్త్రీనైనా రక్షించాలి, అందులో తన భార్య అయితే ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి. నా భార్య సుందరీమణి దూరం అయ్యింది అని ఆవిడ మీద కరుణతో ముందు ఏడుస్తున్నాడు. ఇంకా రెండవది, నన్ను ఆశ్రయించుకుని తండ్రిని విడిచిపెట్టి నువ్వే దిక్కు, నువ్వుంటే అడవి కూడా నాకు రాజ్యమే, నువ్వు లేకపోతే రాజ్యం కూడా అడవే అందుకు ఆవిడ. ఎవరన్నా ఇలా అంటారా, భర్త బాగా సంపాదించి చక్కగా కారుల్లో విమానాల్లో అమెరికా తీసుకెళ్తే పెడతారు తప్ప నిన్ను తీసుకెళ్లి ఎడార్లో పెడతానంటే వస్తుందా ఏ స్త్రీనా? అలా వచ్చిందంటే ఆవిడకి దండం పెట్టాలన్నారు. ఈవిడేమంది, రామా నీతో పాటు అడవికి వస్తాను అండి. వద్దమ్మా నువ్వు రాలేవు, అడవిలో క్రూర మృగాలు ఉంటాయి, అక్కడ ఏమైనా చిన్న చిన్న పొలంలు ఉంటాయా, టీ ఇచ్చి పెడతారా, శోభా ఎలక్ట్రానిక్స్ లో ఇచ్చినట్టుగా, ఏం కాఫీ తీరు ఎవరు తల్లి సుఖలో. అంచేత నువ్వు అడవిలో కష్టపడతావంటే నేను నీతోనే వస్తానండి. చివరికి ఆయన బలవంతంగా వద్దంటే ఏముందో తెలుసా, ఎప్పుడు ఏ భార్య ఏ మొగుడిని రాల సీతే అంది. రేపు పొద్దున మీరు కూడా ఆదర్శంగా ఈ శ్లోకం అనొచ్చు భర్తల దగ్గర. ఏమనుందో తెలుసా ఆవిడ, ఓయ్ రామా నువ్వు మగవాడివి అనుకున్నాను, కాదు ఆడంగాడివి అంది ఆవిడ. రామ జామాతరం ప్రాప్య స్త్రీయం పురుష విగ్రహం. రామ, మా నాన్న జనక మహారాజు అల్లుడిగా మగవేషం వేస్తున్న ఆడదాన్ని తీసుకొచ్చాడు అని ఏకంగా. రామ జామాతరం ప్రాప్య స్త్రీయం పురుష విగ్రహం అంటే మగవాడి వేషం వేసుకున్న ఆడంగి దాన్ని అంటగట్టాడు నాకు మా నాన్న. నీకేం పౌరుషం లేదంటే ఆడదాన్ని తీసుకొని రక్షించుకోలేవా మాత్రం అంది ఆవిడ. ఇలా ఎవరైనా అన్నారా అంటే ఆవిడ ఒక్కత్తే అంది. మళ్ళీ మనకు అనుమానం, సీతాదేవి లాంటి పతివ్రత ఆడంగాడి అంటుందా మగాడిని భర్తని అని. ఆవిడకి అసలు రహస్యం తెలుసు, అదే దేవీ భాగవతం చదవాలి. అందులో చెప్పారు, శ్రీరామో లలితాంబిక శ్రీకృష్ణ శ్యామలాదేవి. అమ్మవారికి లలితాదేవి అని ఒక రూపం ఉన్నది, ఆ లలితాదేవి రాముడిగా అవతరించింది, శ్యామలాదేవి అనే ఒక దేవత కృష్ణుడిగా అవతరించింది. అందుకే ఇది తెలుసు గనకే ఆ పరమాత్ముడు సాక్షాత్తు అమ్మవారి రూపం, నేను అమ్మవారి రూపం అని తెలుసు కాబట్టి ఆ మాట అంది కానీ ఒట్టినే మామూలు వాడు చెప్పినట్టు చెప్పరా. ఆవిడ షికారికి తీసుకెళ్ళకపోతే మొగుడు అప్పడాలు కర్తవ్యాధి అనేటటువంటి లక్షణం కలిగినటువంటి పతివ్రత తరుణి శిరోమణి కాదా.